జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
నన్ను చూడండి, దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. మీ విశ్వాసాన్ని గాని వదిలివేయకుంటే దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. చూడండి, నేను సీరియస్ మీద పనిచేస్తున్నాను. దాని పేరు కూర్చుని నిల్చుని నడిచి పరిగెత్తండి. బైబిల్ అసలైతే మనల్ని ఆ నాలుగు పనులు చేయమని చెప్తుంది. క్రీస్తులో కూర్చుని ఉండుట, దాని అర్థం దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం. పీటర్ నిన్న మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మాట్లాడిన విశ్రాంతి లాంటి దానిలోనికి. దేవుడు మనకి ఇచ్చే విశ్రాంతి తప్పనిసరిగా అది మన శరీరాలకే కానవసరం లేదు, అది ఎంతో ముఖ్యమైనదైనా అటువంటి దాని గురించి మాట్లాడారు. అయితే ప్రత్యేకమైన విశ్రాంతి మీ ప్రాణమునకు విశ్రాంతి. మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందని గుర్తిస్తారు, అయితే కోపంగానే ఉంటే మీరు విశ్రాంతిలో ఉన్నట్లు కాదు. మీరు సెలవులకు వెళ్ళొచ్చును, అయితే ఎప్పుడు చింతిస్తూనే ఉంటే అప్పుడు విశ్రాంతిలో లేనట్లే. ఇక ప్రతిదీ జాగ్రత్తగా వినండి, మనం చేసే ప్రతిదీ కూడా విశ్రాంతిని దృష్టిలో ఉంచుకుని చేయాలి. నేను ఈ ఉదయం ఇక్కడ పనిచేస్తున్నాను, కానీ దేవునిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అందుకని ఆ పదం విశ్రాంతికి పీటర్ ఒక భాగానికి వివరణ ఇచ్చారు. అయితే అది గ్రీక్ వైన్స్ డిక్షనరీలో చెప్తుంది, దేవుడు మనకిచ్చే విశ్రాంతి పని నుంచి విశ్రాంతి కాదు అని, అయితే పనిలో విశ్రాంతి అని. ఎంతమంది మీ టీనేజర్ పిల్లల్ని విశ్రాంతిలో పెంచాలనుకుంటారు? ఎంతమంది మీలో ఒకళ్ళ వెర్రిగా అయిపోయిన ప్రపంచంలో నివసించగలిగేలా, విశ్రాంతిగా ఉండి నివసించగలిగేలా ఉండగలరు? చింతించకుండా, ప్రతిదాని గురించి పట్టించుకోకుండా. పౌల్ మరియు లీసా సంగతి ఏమిటో ఒకవేళ ఈ చర్చిని జోయల్తో కలిసి పాస్టర్ చేయాలనుకుంటే విశ్రాంతిలో. మీకు తెలుసా, ఒక చర్చి కూడా ఎన్నో విషయాలు ఉంటాయి చింతించడానికి. ఒక చర్చిలో తెలుసా, విరిగి నలిగిన వారే చర్చికి వస్తారు. ఆమేన్. కనుక చాలామంది ప్రజలు క్రీస్తుని స్వీకరిస్తారు, తర్వాత వాళ్ళు ఏదో చేయాలని వారికి చెబుతారు. దేవుని నుంచి వాళ్ళకు స్వప్నం లేదా దర్శనం కలుగుతుంది. కనుక వెంటనే కొన్ని వారాల్లో తిరిగి జన్మించి దేవుని కొరకు తమ పరుగును మొదలు పెట్టాలి అనుకుంటారు. అయితే అలా చేయలేరు, ఇంకా కూర్చోవడమే నేర్చుకోకుంటే. కనుక మైక్ మీరు కానీ త్వరగా ఇక్కడకు వస్తే ఒక దృశ్యం 1000 మాటల కంటే విలువైంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా, ఈయన మా స్టాఫ్ పాస్టర్ మైక్ షెపర్డ్. సరే మైక్ అలా పడుకోగలరా? నాకున్న శక్తిని చూసారా? నేను ఇది స్వయంగా చేసేదాన్ని, అయితే ఇప్పుడు ఎవరితో అయినా చేయించాలని నిర్ణయించుకున్నాను. సరే, చిన్న బిడ్డలు పడుకోవడంతో మొదలు పెడతారు. మనందరం రాజ్యంలోనికి వచ్చినప్పుడు పడుకుని ఉంటాము. అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరుగా ఇప్పుడు దాన్ని చేయలేరు, మీ జీవితం ఒక గందరగోళం. దేవుడు మీకు సహాయం చేయాలి. బేబీ క్రిస్టియన్స్గా మనం క్రింద పడుకోవడంతో మొదలు పెడతాం. ఎవరైనా ఎక్కువగా ప్రతిదీ మన కోసం చేయాలనుకుంటాం. పెద్ద సమస్య ఎప్పుడు వస్తుందంట, రక్షణ పొంది 30 ఏళ్ళైనా ఇంకా పడుకుని ఉంటేనే. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పాస్టర్ మైక్ ఆ స్థితిలోంచి పరిగెత్తడానికి ట్రై చేయండి. తెలుసా ఎంతగా కష్టపడతాము? మనం చేయడానికి అది తగ్గ సమయం కాకుండా చేయడానికి ట్రై చేయడం, జీవితంలోని విషయాలు క్రమం తప్పినందున. లేచి కూర్చుంటారా ప్లీజ్? కూర్చోగలరు. ఆల్ రైట్, కొంచెం అభివృద్ధి చెందుతున్నాం. ఇది క్రీస్తులో మీరు ఎవరన్నది తెలియచేస్తుంది, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించి. ఉదాహరణకు క్రీస్తులో కూర్చున్న ఉన్న ఒక వ్యక్తి ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అని చింతించక్కర్లేదు. అది గొప్ప ఉపశాంతనివ్వదా? మరైతే అవును అని చెప్పడం మానే సంగతి ఏమిటి? మీ మనసు ఇలా అరుస్తుంటే లేదు, అవును వావ్, నేను ఒక వావ్ విన్నాను, అవును. అందరినీ సంతోషపరచాలి అనుకునే దానికంటే పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించే ఆయన మిమ్మల్ని సంతోషపరచనిచ్చే సంగతి ఏమిటి? ఓకే, ఇప్పుడు ముందుగా పడుకుని ఉన్న చిన్న బిడ్డ కూర్చోవడం నేర్చుకుంటుంది, తర్వాత పాకడం, తర్వాత నడవడం, ఆ తర్వాత పరిగెత్తడం. ఓకే, ఇప్పుడు మీరు లేచి నిల్చోండి. చూసారా, ఒక క్రిస్టియన్కి లేవమని చెప్పాలి. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం, జీవితంలోని ప్రతి తుఫాన్లోనూ బలంగా నిల్చోవడం గురించి. అయితే నా పాయింట్ ఏమిటంటే, మీరు లోపల ఎలా కూర్చోవాలని తెలియకుండా మీరు నిల్చోలేరు, నిల్చునే ఎప్పుడు. చెప్పేది జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నడవండి. మనం నడవడం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు పరిగెత్తండి. ఓకే, ఆల్ రైట్, మీరు వెళ్ళి కూర్చోవచ్చును. యేసు పునరుద్ధానుడైన తర్వాత బైబిల్ ఎప్పుడు ఆయన కూర్చుని ఉండడాన్నే చిత్రీకరిస్తుంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని, ఆయన ఆరోహణమైన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని. దేవుడు ఏ దూతతో ఆయన్ను చెప్పలేదు, మీ శత్రువులను మీ పాదపీఠంగా చేయినంత వరకు వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చునమని. చూడండి, క్రీస్తులో ఎలా కూర్చుని ఉండాలో తెలుసుకుంటే ఆయన మీ శత్రువులను మీ పాదపీఠంగా చేస్తాడు. అపవాదంతో పోరాడడానికి శ్రేష్టమైన మార్గం దేవుని విశ్రాంతిలో ఉండడం. చెప్పింది విన్నారా? అపవాదంతో పోరాడే శ్రేష్టమైన మార్గం మీ శాంతిని అంటిపెట్టుకుని ఉండి దేవుని విశ్రాంతిలో ఉండడం. అయితే శుభవార్త ఏమిటంటే, Ephesians 2:6 చెప్తుంది, పరలోకంలో మనం ఆయనతో పాటు కూర్చుండబెట్టి ఉన్నామని. కనుక నిన్నటి దాని నుంచి కొంచెం మళ్ళీ చెప్తున్నాను, లేకుంటే దారి తప్పుతారు. కనుక అక్షరాలా నేను ఇప్పుడు రెండు చోట్ల ఉన్నాను, ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నాను, నడుస్తూ ఉన్నాను. అయితే లోపల పరలోకంలో క్రీస్తుతో పాటు నేను కూర్చుని ఉన్నాను. నేను చెప్పలేను ఇప్పుడు ఇది నాకెంత ఈజీగా ఉంటుందంటే, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పటికంటే నా సందేశం గురించి అందరూ ఏమనుకుంటారో అని పట్టించుకునేదాన్ని, చింతించేదాన్ని. దేవుని నుంచి నేను సరైన సందేశాన్ని పొందానా, సరైన విషయం పొందానా? ఓ దయా, బోధిస్తుండగా ఎవరైనా లేచి వెళ్తే అది కొన్ని రోజుల బాధ ఉంటూనే ఉండేది. కమాన్, అయితే చూడండి ఇప్పుడు అలా చేయను. నిన్న బోధిస్తుండగా 4-5 లేచి వెళ్ళారు. నేను గతంలోలా ఇప్పుడు ఆలోచించును, అంటే నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్నా, ఎవరికైనా బాగా అనిపించలేదేమో. దేవుని విశ్రాంతిలోనికి ఎలా వెళ్లాలో తెలిస్తే మంచిగా ఆలోచించగలరు. ప్రతికూలంగానే ఉండకూడదు, అనుకూలంగా ఉండండి. ఈ ఉదయం నిల్చోవడం గురించి మాట్లాడుకుందాం. మనందరం క్రిస్టియన్స్గా చాలానే నిల్చోవడం చేయాలి. మనం బలంగా నిల్చుని జీవితంలో అవసరమైన పదోన్నతుల కొరకు దేవునికై నిరీక్షించాలి. అవి వస్తాయి, దేవుడు ఆలస్యం చేయడు. అయితే సహజంగా త్వరగా రాడన్నది గమనించాను. ఎవరైనా దేవుని గురించి నా విషయాన్ని గమనించారా? కొన్నిసార్లు ఆశ్చర్యపోరా, దేవా నువ్వు చివరి నిమిషంలో రాగలిగితే 3 నెలల క్రితమే అది చేసుండవచ్చు కదా, నేను అదంతా అనుభవించకుండా. చూడండి, ఆయన దాని అంతటి నుంచి వెళ్ళనిచ్చేలా చేస్తాడు. మనం ఇలా అన్న స్థితికి చేరుకునేంత వరకు ఇకపై దాని నుంచి వెళ్ళను. నాకు దేవునితో చాలా అనుభవం ఉంది. ఏమనంటే, నాకు తెలుసు ఆయన తప్పకుండా వస్తాడని. అయితే ఎప్పుడని తెలియదు, కానీ తప్పకుండా వస్తాడని తెలుసు. కనుక నేను ముందుకు సాగి నిరీక్షించేప్పుడు జీవితాన్ని ఆనందిస్తాను. దేవునితో అనుభవం ఎంతో విలువైనది, ఎందుకంటే ముందుగా మీరు దాన్ని వింటున్నారే, ఎవరో వారి అనుభవం గురించి చెప్తున్నారు. అయితే మీరుగా అనుభవాన్ని పొందినప్పుడు ఎవరు మీ నుంచి తీసుకుని పోలేందేదో పొందుతారు. ఆమెన్ ఆమెన్ వెనుకున్న స్త్రీ నాకు నచ్చారు, ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. మన అపవాదికి వ్యతిరేకంగా నిల్చోవాలి. తెలుసా, అతడు అబద్ధీకుడు. మీరు క్రీస్తులో ఎవరన్నది చాలా ముఖ్యమైనది, దేనికోసం పిలువబడ్డారన్నది. నేను ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు ఇంట్లో నా కుర్చీలో కూర్చుని నా కాఫీ తాగుతూ అధ్యయనం చేస్తూ ఉన్నా తెలుసా? ఎంతమందికి తెలుసు అలసిపోయినప్పుడు అపవాదికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం ఈజీగా ఉంటుందని? ఓకే, కనుక చూడండి, నేను బోధించాను, ఇంటికి వెళ్ళాను, త్వరగా పడుకున్నాను, ఈ ఉదయం లేచాను, త్వరగా లేచాను, బహుశా 5 గంటలు అయిందేమో అనుకుని నేను ఆ పని చేయడం మొదలుపెట్టాను. తర్వాత చూస్తే 4 అయింది అనుకున్నాను, హల్లెలూయా, ఇంకో గంట సేపు పడుకోవచ్చు అనుకున్నాను. అదేదో పెద్ద కానుక పొందినట్లే. అయితే అధ్యయనం చేస్తున్నాను, కొనసాగిస్తున్నా, అప్పుడు నాకు చిన్నగా వినిపించింది. అపవాది చిన్నగా ఆనడం అదలా వినిపించిందంతే. బోసా నీ పని అయిపోయింది. గతంలో ఉన్నట్లుగా నీ బోధనిప్పుడు లేదు. అయితే చూడండి, నాకు దేవునితో అనుభవం ఉంది కనుక అది అపవాది అని నాకు తెలుసు. అది దేవుడని అనుకోలేదు, నేనది నమ్మలేదు ఒక్క సెకండ్ కూడా. ఆమేన్. అప్పుడే దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. మీరెవరన్నది తెలిసినప్పుడు దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అయిపోయిందని దేవుడుగా నాకు చెప్పడానికి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఆయన అధ్యయనం మధ్యలో దాని గురించి చెప్పడు, వచ్చి బోధించమని. సాతాను అబద్ధాలను మనం గుర్తించాలి, ఎందుకంటే చాలామంది మోసపోతూ ఉంటారు. వాళ్ళు అసలే మాత్రం నిజం కాని వాటిని నమ్ముతూ ఉన్నారు. అయితే ఒకవేళ నిజం కాని దేన్నైనా మీరు నమ్మినా అది మీకు నిజమవుతుందో, అది మీ వాస్తవం. అపవాదికి ఇలా ఎలా చెప్పాలో తెలుసుకోండి. నువ్వు అబద్ధికడువు, నోర్మొయ్. ఆమేన్. ఇప్పుడు అది సిల్లిగా లేదు, నీ పని అయిపోయింది. గతంలోలా ఇప్పుడు నీ బోధన లేదు. ఏమిటో తెలుసా, ప్రతిసారి అది మరింకా బాగవుతుంది. నేనది విశ్వాసంతో చెప్తున్నాను. అదేదో గర్వం అహంకారపు స్టేట్మెంట్లా చెప్పడం లేదు. అయితే మీరు నమ్మాలి, అనుకూలంగా ఉండి దేవునిలో నమ్మకం విశ్వాసాన్ని ఉంచాలి. ఏమనంటే మీ జీవితంలో ఇప్పుడు ఆయన చేస్తున్నది రైటే అని. నేను ఇలా ప్రశ్నించే అక్కర్లేదు, నేను దేవుని చిత్తంలో ఉన్నానా నాకు తెలుసు ఉన్నానని. మనం బలంగా నిల్చుని విశ్వాస పోరాటాన్ని పోరాడతాం. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని. విశ్వాసం అంటే ఏమిటో తెలుసా, విశ్వాసం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. మీరు చూడలేని దాన్ని నమ్మడం, ఎందుకంటే అది దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడింది. అయితే కొన్నిసార్లు మనం పోరాడాలి. కొన్నిసార్లు మనం పోరాడే పెద్ద పోరాటం అది శరీరంలో పోరాడేది కాదు, కానీ ఆత్మలో పోరాడాలి. ఎవరికైనా అది అర్థమైందా? ఉదాహరణకు, మీరు పెళ్లి చేసుకునే వ్యక్తిని మార్చలేరు, ఆ పోరాటాన్ని పోరాడడానికి కూడా ట్రై చేయకండి. వారి కోసం ప్రార్థించండి, కానీ దేవుడు వారిని మారుస్తాడని ప్రార్థించకండి, మిమ్మల్ని మారుస్తాడని ప్రార్థించండి. ఇలా అనేంత వినయంగా ఉండండి, బహుశా నేను ప్రార్థించే వ్యక్తి కంటే ఎక్కువ సమస్యలు నాకున్నాయేమో. కమాన్, ఆత్మలో పోరాడండి మంచి పోరాటాన్ని, విశ్వాసపు పోరాటాన్ని. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. నేను చేయాలనుకునేది అదే, నా పరుగుని ముగించాలని. మా పిల్లలకి ఇది నచ్చదు నేను ఇలా అన్నప్పుడు. అయితే నిజంగా ఆశిస్తున్నాను దేవుడు నన్ను నేను బోధిస్తున్నప్పుడు తీసుకుని వెళ్ళాలని. అది అందరికీ మంచిగా ఉండదనుకోండి, కానీ నాకు ఇష్టం. అంటే అలా వెళ్ళడం గొప్ప విషయం కాదా? మీకు పిలుపునిచ్చి చేయమన్నది చేస్తూ వెళ్ళిపోవడం, మీకు ఇష్టమైంది చేస్తూ ఉండగా అద్భుతంగా ఉంటుంది కదూ. నాకు అలాంటి బాధ ఉండకూడదు. నేను దేవునికి కూడా చెప్పాను, నేను అలాంటి వారిలో ఒక దాన్ని అవ్వాలి అని, బాధ లేకుండా వెళ్ళేవారిలో. మన పరుగును ముగించడానికి మనం చాలా బలంగా ఉండాలి. అయితే ఏది, దీనిలో మిగతాది ఏదీ జరగదు. శత్రువుకు వ్యతిరేకంగా నిలవలేరు, విశ్వాసపు నడక నడవలేరు. రేపటి వరకు ఆగండి. బైబిల్ మనకు ఎన్నో విషయాలను చెప్తుంది, ప్రేమలో నడవడం, విశ్వాసంలో, శాంతములో. తెలుసా, క్రీస్తు నడిచినట్లుగా నడవండి. మనం నడవడానికి ఒక నడక ఉంది. మన జీవితంలో అవన్నీ మనం తీసుకునే నిర్ణయాలే. అయితే మనం అది చేయలేం ముందుగా ఎలా కూర్చోవాలో నేర్చుకోకుంటే. ఎందుకో తెలుసా, ఎందుకంటే నడవడం మొదలుపెట్టినప్పుడు పడిపోతారు. క్రీస్తులో ఎలా కూర్చుని ఉండాలో తెలియకుంటే పడిన ప్రతిసారి నేరాభావం వస్తుంది. అయితే క్రీస్తులో ఎవరన్నా తెలిస్తే మీరు ఆ గందరగోళాన్నంత దాటి లేవగలరు, లేచి మళ్ళీ నడవగలరు. ఎంతమంది శిక్షావిధి గందరగోళాన్నంతటి నుంచి దాటిపోవాలనుకుంటారు తప్పు చేసిన ప్రతిసారి? ఊ దేవాదాయ చూపు, నేను ఎన్నో ఏళ్ళు అలా చేసి వృధా చేశాను. తెలుసా, యోహాను 5వ అధ్యాయంలో ఒక మనిషి ఉన్నాడు, ఎక్కువగా అతన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే అతడు 38 ఏళ్ళు ఒకే చోట పడి ఉన్నాడు. ఎవరి కోసమైనా నిరీక్షిస్తే ఎవరైనా వచ్చి అతని కొరకు ఏమైనా చేస్తారని. యోహాను 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు యెరూషలేములో బేతస్తా అనబడే ఒక కోనేరు ఉంది. బహుశా అది బేతస్తలో ఉందనుకుంటాను. అతడు దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునవాడు ఎట్టి వ్యాధి కలవాడైనో బాగుపడ్ను. కనుక మంటపముల్లో రోగులు, గ్రుడ్డివారు, కుంటువారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండి వచ్చే ఏడాది ఎవరు అద్భుతాన్ని పొందుతారో చూడ్డానికి నిరీక్షిస్తూ ఏసు అటుగా వచ్చి వాడు పడి ఉండుట చూచి వాణ్ణి అడిగిను, ఎంతకాలంగా నువ్విక్కడ పడి ఉన్నావు? 38 ఏళ్లగా. ఆశ్చర్యం వేస్తుంది, కొంతమంది కానీ 38 పడి ఉన్నట్లయితే మైక్ ఇక్కడ పడుకుని ఉన్నట్లుగా. కమాన్, ఈరోజు లేచే సమయం ఇది. చూడండి, యేసు అతన్ని దాని గురించి అడగడం మొదలుపెట్టినప్పుడు అతడు నిజమే యేసుకు తెలుసా అతడు అక్కడ ఎంతకాలంగా ఉన్నాడో. యాంప్లిఫైడ్ చెప్పింది ఆయన అతడు గుర్తించి ఆశ్చర్యపడేలా చేశాడని. కనుక బహుశా ఇప్పుడు నేను అదే చేయడానికి ట్రై చేస్తున్నా, వాస్తవంలోకి రావడానికి ఆశ్చర్యపరుస్తూ మీరు ఎన్నిసార్లు అదే బుద్ధి లేని పర్వతం చుట్టూ తిరిగారు? దానికి ముందు కదలడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీ జీవితంలో మీకోసం ఉంచిన తరువాత దాని వద్దకు. సరే, అప్పుడు యేసు అతన్ని ప్రశ్నించసాగాడు. అతడు చెప్పింది ఇదే. ఏమనంటే, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకెవన్నూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరొక నాకంటే ముందుగా దిగునన్న ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కమాన్, ఎవరైనా దాన్ని అర్థం చేసుకోండి. ఇతని మనసు నిండా స్వయం జాలి నిండి ఉంది. అతడు వేరే ఎవరో వచ్చి అతని కోసం ప్రతిదీ చేయాలి అనుకున్నాడు. నేను అన్నాను, అతడు వేరే ఎవరు వచ్చి అతని కోసం ప్రతిదీ చేయాలనుకున్నాడు. నేను అన్నాను, అతడు వేరే ఎవరి కోసమో నిరీక్షిస్తున్నాడు. మిమ్మల్ని సంతోషపరచడానికి ఎవరికోసమో వెయిట్ చేయకండి, మీరే ఉండండి. మీకోసం ఇతరులు దేవుని నుంచి వినాలని ఆశించడం మానివేసి మీరుగా దేవుని నుంచి ఎలా వినాలో తెలుసుకోండి. తెలుసా, ఒక బేబీ మొదటిసారి నడవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు దేన్నైనా పట్టుకోవాలి అనుకుంటుంది. మనము అలాంటి వారమే. మొదట్లో ఏమైనా కావాలి, అది పర్వాలేదు, ప్రజలు మీకు సహాయం చేయాలనుకుంటారు. కనుక మీరు సమస్యలో పడ్డ ప్రతిసారి ఎవరికో ఫోన్ చేస్తారు, మీరు ప్రోత్సహించబడాలి, ప్రజలెప్పుడు మీకు ఆసరాగా ఉండాలని. అయితే ఒక సమయం వస్తుంది, దేవుడు మీ క్రింద నుంచి ఆ ఆధారాలన్నింటినీ తీసివేసే సమయం. అప్పుడు మీరుగా శత్రువుని ఎదుర్కోవాలి, బలంగా ఎలా నిల్చోవాలో నేర్చుకుని ఇతరుల కొరకు బలంగా ఉండాలి. అతడు ఇంకా అక్కడే పడున్నాడు, మిగతా అందరి మీద ఆధారపడి. అందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. నేనేమనుకుంటానో తెలుసా, బహుశా 38 నేను నడవలేకపోయినా కూడా దేక్కుంటూ వెళ్లేదాన్ని. అంటే 38, కమోన్, ఖచ్చితంగా అతడు 38 కోనేటి అంచు వరకు దేక్కుని వెళ్ళగలిగేవాడు. ఈ వైఖరితో పాటు వచ్చే ఏడాది ఆ దూత వచ్చినప్పుడు నేను కోనేటిలోనికి దూకుతాను లేదా ప్రయత్నిస్తూ మునిగిపోతాను అని. ఏసేం చెప్పాడో తెలుసా, ఆయన ఇలా అనలేదు, ఓ పాప నువ్వు, ఓ వా 38 నిన్నెవ్వరూ లోపలికి దించలేదు, అందరూ నీకంటే ముందుగా వెళుతున్నారు, ఆశ్చర్యం లేదు జీవితంలో పడి ఉన్నావంటే. లేదు, ఏసేమన్నాడో తెలుసా, నీవు లేచి. నీవు లేచి. బైబిల్లో ఒక పెద్ద ఆశ్చర్య చిహ్నం ఉంది. తర్వాత ఆయన అన్నాడు, నీ పరుపుని ఎత్తుకుని నడవమని వానితో చెప్పను, నాకే ఇష్టం. దేవుడు మనం లేవాలని అనుకోవడమే కాదు, అన్నిళ్ళు ఏమి చేయకుండా పడి ఉన్నంతకాలం చేసిన గందరగోళాన్ని అంతటిని మనం శుభ్రం చేయాలంటాడు. Ephesians 6:12-13, ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే మనం యుద్ధం చేస్తున్నాం, ఒక యుద్ధంలో ఉన్నాము. అయితే అది ఆత్మిక యుద్ధం, సహజమైంది కాదు. మీరు అపవాదిని ఎలా ఓడిస్తారు? మీరు మీ పిడికిల్ని రెండింతలు చేసి కొట్టలేరు, ఊపిరాడకుండా చేయలేరు, అతన్ని క్రింద పడేయలేరు. అతనితో పోరాడాలి ఆత్మికంగా. 13వ వచనం, అందుచేతను ఆపద్దనమందు వారిని ఎదిరించుటకును. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. మీరు సమస్య వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండకండి. దేవుని కవచాన్ని ధరించడానికి ఎల్లవేళలా ధరించి ఉండండి. దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచము, అది ఆత్మికమైన కవచము. అదేదో ఒక సైనికుడు వేసుకునే సూట్ లాంటి కవచం కాదు. అది సత్యము. బైబిల్ చెప్తుంది, సత్యమును దట్టి కట్టుకోండి. మీరు మీ చోట నిల్చుని ఉన్నప్పుడు సత్యమును దట్టి కట్టుకోండి. దాని అర్థం దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండండి. గతంలో ఉండనంతగా, గతంలో ఎన్నడూ పట్టుకోనంతగా పట్టుకుని ఉండండి. శత్రువుని దాన్ని దొంగిలించనివ్వకండి. రోమా 8, కొన్నిసార్లు మనం వధకు సిద్ధమైన గొర్రెల్లా కనిపిస్తూ ఉంటాము. ఆయన్ను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మీరు అది గుర్తుంచుకోవాలి. మీరు వధకు తీసుకుని వెళ్ళబోయే గొర్రెల్లాగా కనిపించినప్పుడు, కమాన్, కొంతమంది ఇప్పుడు ఆ చోటు ఉన్నారు. మీకు తెలిసిన ఎవరికైనా చెప్పండి, విశ్వాస కాని వారికి మీరు విజయం పొందారని మీకు మతిపోయిందనుకుంటారు. ఎందుకంటే వారికి మీరు ఇందులో ఏది పనిచేస్తున్నట్లేదు. ఆమేన్. అపవాది మీరు నమ్మాలనుకునేది అదే, నువ్వు నీ టైంని వేస్ట్ చేస్తున్నావు. అప్పుడే మీరు ఆ సత్యమైన దట్టి గట్టిగా కట్టుకుని ఇలా అనాలి, నా పదోన్నతి తప్పకొస్తుంది. దేవుడు విశ్వాసపరుడు. మీకు తెలుసా అది నీతి? క్రీస్తులో మీరు ఎవరన్నా తెలుసుకోవడం, నీతి అను మైమరువు తొడుక్కోవడం మీ హృదయాన్ని కప్పుతుంది. సమాధానం అని జోడు తొడుక్కుని, రక్షణను శిరస్రాణమును ధరించుకోండి. మీరు కానీ క్రైస్తవులు అవ్వాలంటే అలా ఆలోచించాలి. విశ్వాసమును డాలు పట్టుకుని, దాన్ని పట్టుకుని మీతో పాటు ఈడ్చుకుని వెళ్తే ఏమేలు చేయదు. దుష్టుని అగ్నిబాణాలు వచ్చినప్పుడు దాన్ని పైకి లేపండి, నేను చేసింది అదే గతంలోలా నీ బోధన లేదన్నప్పుడు. ఆత్మలో నా విశ్వాసపు ఢాల్ని పైకి లేపాను. అబద్ధి కూడా వెంటనే అధ్యయనానికి వెళ్ళాను. నేను మీకు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్తానంటే, మీరు తెలుసుకోవాలని, మీరెంత కాలంగా దేవునితో నడుస్తున్నా సరే శత్రువు మీతో అబద్ధం చెప్పడానికే ప్రయత్నిస్తాడని. అవి కొంచెంగా అవ్వచ్చును, మధ్య మధ్యలో అయితే దాని గురించి ఆలోచించి అనుకుంటాను, ఎంత అద్భుతమా అని. ఇన్ని సంవత్సరాల తర్వాత, వేల వేల కొలది ప్రసంగాలను బోధించిన తర్వాత, అసలు ఈ లోకంలో నా అధ్యయనం మధ్యలో అటువంటిది ఏదైనా ఎలా వినగలనని. ఎందుకంటే సాతాను ఒక అబద్ధకుడు. అతడెప్పుడూ మిమ్మల్ని దీన్ని వినండి, మీరు సందేహపడాలంటాడు. కమాన్, ఇక్కడ 3 సంతోషంగా ఉన్నారేమనంటే, మీరు జాగ్రత్తగా లేకుంటే ఉత్సాహపరుస్తారు నన్ను. ఓ మై గాష్, దేవునితో మన నడక ఒక గొప్ప ప్రయాణం. ఆత్మ ఖడ్గము, మీరు దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దాని అర్థం మీరు పెద్ద యుద్ధంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పండి. తర్వాత ప్రతిదీ ప్రార్థనతో కప్పుడు. ఓ, నాకు ప్రార్థన అంటే ఇష్టం. ప్రార్థన యొక్క సీదాతనము మరియు శక్తి. విశ్రాంతిలో ఉండడం ఎంత అద్భుతం. విషయాలను గురించి ప్రార్థించి ముందుకు సాగి దేవుడు మీ సమస్య మీద కార్యం చేస్తుండగా జీవితాన్ని ఆనందించడం. ప్రార్థన అనేది ఏదో మనం తప్పకుండా చేయాలనేది ఏం కాదు, అది మన జీవితంలో గొప్ప సదవకాశం. మనం నిరీక్షించేప్పుడు నిల్చోవాలి. మార్కు 11:23, మీరు దేవుళ్ళు విశ్వాసముంచుడి అని యేసు వారితో ఇట్లా అన్న, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. లేదా మరొక అనువాదం, మీరు దాన్ని పొందుదరు. కనుక అడగండి, మీరు ఇంకా చూడని దాన్ని పొందామని నమ్మండి, దాన్ని మీ మనసులో పొందండి, అప్పుడు మీరు దాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఆయన వదిలివేశాడు. మీరు తెలుసుకున్నారో లేదో తెలీదు, ఎప్పుడు పొందుతారు అన్నది ఆయన చెప్పలేదు. నన్ను చూడండి, దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. మీ విశ్వాసాన్ని గాని వదిలివేయకుంటే దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ఎవరో ఈరోజు దీన్ని వినాల్సింది. మీరు చేయమన్నది బహుశా ఆయన చేయకపోవచ్చును, కానీ ఆయన చేయకుంటే ఏదో మంచిదైంది ఆయన మీకు చేస్తాడు. అయితే మీరు ఎలా అడగాలో మీకు ఇంకా తెలియదు. దేవుడు విశ్వాసపరుడు. అదేదో మనం పాడే పాట కాదు, నీ విశ్వాసం ఎంతో గొప్పది అని. ఆయన విశ్వాసపరుడు.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.